సర్వగత అవతార నిత్య సందర్శనం అని విత్ అపేరెన్స్ ఆఫ్ ది అవతార్ అని మాస్టర్ ఇచ్చిన ఈ జ్ఞాన భాండారాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో ఇవాళ చాలా సింపుల్గా అసలు మనం ఎన్నో వింటూ ఉంటాం, ఎన్నో తెలుసుకుంటూ ఉంటాం, ఎన్నో వర్క్ అంటే ఏమిటి అనే దాని మీద చాలా చాలా అభిప్రాయాలు ఉన్నాయి మనకు. వర్క్ చేయటం అంటే ఏంటి? రాజస్వయం చేయటం, అశ్వమేధం చేయటం, అదే మామూలుగా సంక్షిప్త గాయత్రి ఏమైనా అది చేయటం, ఏది చేయటం వర్క్, ఇదే వర్క్ అదే వర్క్ అంటే ఆ వర్క్లోనే వాస్ట్ వెరైటీ ఉంది. వాస్ట్ వెరైటీ అనట్లేదు, డిఫరెన్స్ బోల్డన్ని వర్క్స్ మనకు. వర్క్ అనేది ఒక పెద్దది అనుకుంటే దాంట్లో చిన్న చిన్న భాగాలు చాలా ఉన్నాయి. గురువుగారు యుగ నిర్మాణ యోజనలో 108 ఇచ్చారకుండా ఈ రకంగా చూసుకుంటే ఏం చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి అనే దాంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఏదైతే ఆధ్యాత్మిక జ్ఞానం ఉందో దాన్ని పంచడమే వర్క. ఏదైతే గురువుగారి పుస్తకాలు ఉన్నాయో ఆ 3600 పుస్తకాలకు సంబంధించిన జ్ఞానం ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళే జ్ఞానయజ్ఞమే చేయాలి. అసలు ఏం చెయ్యాలి ఇండివిజువల్గా ఫస్ట్ ప్రజల దగ్గరికి ఏం తీసుకెళ్ళాలి అనేది ఇప్పుడు ఇవాళ మనం కాదు. ఒక గ్రూప్ ఎలా ఉండాలి? ఒక గ్రూప్ ఫామ్ అయితే సపోజ్ మిషన్ ఆర్కే గ్రూప్, ఇవాళ 25 ఉన్నాం గ్రూప్లో. 25 గ్రూప్ గ్రూప్ యాజ్ ఏ హోల్ ఎలా ఉండాలి, ఎలా ఉండాలి అనే దానికి 3 సూత్రాలు ఇచ్చారు జ్వాలాకుల మహర్షి గారు. 3 సూత్రాలు ఇచ్చారు. ఆ 3 సూత్రాలలో ఇసోట్రిక్ ఫిలాసఫీ ఏదైతే ఉందో, ఇసోట్రిక్ టీచింగ్ ఏదైతే ఉందో, అయితే స్పిరిచువల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో, ఇది అందరికీ స్ప్రెడ్ చేయమని లేదు. ఏముంది అంటే క్యారెక్టర్ బిల్డింగ్ గురించి ఉంటుంది. మన వ్యక్తిగత మన శీల సంపద ఎంత ఎక్కువ ఉంటే గురుదేవులు యుగ నిర్మాణ యోజన సత్సంకల్పాల్లో ఉన్న సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ మొత్తాన్ని కవర్ చేస్తాయి. అవి ఎంత ఎక్కువగా మనం ఆ 18 సత్సంకల్పాలని అర్థం చేసుకుని మన జీవితంలో ప్రతిరోజు ప్రతి సంఘటనలోనూ దాన్ని అప్లై చేసుకుంటూ జీవిస్తాము, దాన్ని బట్టి మన గ్రూప్ యొక్క ఉపయోగం ఉంటుంది గురువుకి. మనం ఆధ్యాత్మిక నుంచి అందరికీ చెప్తున్నావా లేదా ఇవన్నీ కాదు ఆయన చూసేది. మనం యాజ్ ఏ గ్రూప్ ఎలాగ ఒకళ్ళతో ఒకళ్ళ సంబంధాలు ఎలా ఉంది. దాంట్లో మొదటిది ఏంటంటే ఫస్ట్ది ఏంటంటే వన్ హామ్లెస్నెస్. ఈ హామ్లెస్నెస్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. అహింస అనేది ఏంటి? మనకు అహింస అనేది ఎన్నోసార్లు విన్నాం, అహింస పరమోధర్మ. అహింస దేనివల్ల? ఆలోచనలో కానీ, మాటల్లో కానీ, చేతల్లో కానీ అవతల వాళ్ళకి బాధ కలిగించకుండా ఉంటాం. అవతల వాళ్ళకి మన మాట వల్ల కానీ, మన ఆలోచనల వల్ల కానీ, మనం చేసే పని వల్ల కానీ మంచి జరుగుతుంది. మాట ఇబ్బంది పెట్టినా పిల్లవాడిని గదమాయించామనుకోండి, స్కూల్కి వెళ్ళకపోతే, అది తప్పు కాదు, అది హింస కిందకి రాదు, అహింసే. ఎందుకంటే వాడు బాగు కోరి చెప్తున్నాం. మరి ఈ రకంగా ఏం చేస్తామంటే మనం, అవునండి వాళ్ళు బాగు కోరి చేస్తున్నాం అని మనం కన్సెషన్స్ ఇచ్చుకుంటున్నాం. అలా చేయకూడదు. ప్రతీది కూడా ఖచ్చితంగా ఏమంటారు, శాస్త్ర ప్రకారం ఉందా లేదా రాచితూచి మాట్లాడాల్సిందే. మాటలు వింటే అవతల వాడు ఎంత చదువుకున్నాడో అర్థం అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఎక్కడ, రాములు వారు మొట్టమొదటిసారి ఆంజనేయ స్వామి కలుస్తారు కదా, రాములు వారిని ఆంజనేయ స్వామి వచ్చి కలుస్తాడు మామూలు వేషంలో మనిషిలాగా. ఆ మాటలు విని రాముడు ఏమంటాడు, చతుర్వేద పారంగతుడు లాగా ఉన్నాడు ఇతను, మామూలు వాడు కాదు, బాగా వేద విద్య తెలిసినవాడు, అందుకని ఎంత బాగా మాట్లాడుతున్నాడు అని అన్నాడు. రాములు వారికి ఉన్న లక్షణాల్లో మొదటిది ఏంటంటే మితభాషి, తక్కువ మాట్లాడతాడు. తక్కువ మాట్లాడేవాళ్ళు ఎక్కువ పని చేస్తారు న్యాయంగా, న్యాచురల్గా. అంటే ఎక్కువ మాట్లాడేస్తున్నాం కాబట్టి తక్కువ పని చేస్తారు. రివర్ ఇన్వర్షన్స్ అలాంటివి తీసుకోకూడదు. రాముడు మితభాషి. మితభాషి అంటే అర్థం కొంచెం దాంట్లోనే ఎక్కువ అర్థం కన్వే అయ్యేటట్టుగా సూత్రప్రాయంగా మాట్లాడతాడు అనమాట. యోగ సూత్రాలు ఉన్నాయనుకోండి, పతంజలి యోగ సూత్రాలు, చిన్నది ఉంటుంది సూత్రం, తస్య వాచక ప్రణవ అంతే. ఆయన పేరు ఓంకారం. ఇంకా దానికి అర్థం ఎంతన్నా చెప్పుకోవచ్చు. ఓంకారం గురించి చెప్పుకున్నదంతా కూడా ఆ ఒక్క సూత్రంలో ఇమిడించబడి ఉంది. అలాగా సూత్రప్రాయంగా మాట్లాడటం అది. మనం కూడా ఒకళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి అసలు ఈ గ్రూప్లో పనిచేయడానికి, వాళ్ళు ఇండివిజువల్గా చూసుకోవాలి. మళ్ళీ మనం చేసే ఒక చిన్న తప్పు ఏంటంటే, మనం చేస్తున్నావా లేదా అని చూసుకోకుండా పక్క వాళ్ళు కూడా చేస్తున్నారు లేదా చూస్తాం. అది చేయకూడదు. ఎప్పుడు ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి, ఒక్కళ్ళే దీన్ని ఫాలో అవుతుంటే మిగతా ముగ్గురు ఎందుకు ఫాలో అయ్యారు? మీరు చాలా గొప్ప విషయం చెప్తున్నారు కదా మాస్టర్ ఆర్కే, మీరు కూడా ఫాలో అవ్వండి అని వాళ్ళని ఓ వెంటబడి వ్యాధించకూడదు. వాళ్ళని మీ మనకి ఇష్టమైతే మనం చేసుకోవడం అంతే, వాళ్ళకి చెప్పడం వాళ్ళు చేస్తే సరే, లేకపోతే ఏం బలవంతం చేయకూడదు, వదిలేయాలి. ద రూల్స్ ఆర్ సో సింపుల్. ఫస్ట్ ఏంటంటే హామ్లెస్నెస్. అందుకని హామ్లెస్నెస్ మనం ఎప్పుడూ పాటించాల్సిందే. దీనికి మనం ఎప్పుడు చెప్పుకునే కథ ఒకటి ఉంది. దాంట్లో ఒక ఆయన తపస్సు చేసుకుంటుంటే ఒక పంది, అడవి పంది బాణం తగిలి దెబ్బ తగిలి అలా పారిపోయి ఆయన కుటీరం వెనకాలకి వెళ్ళి దాక్కుంటుంది. అంతట్లో ఒక బోయవాడు వచ్చి, ఇటు పంది రావడం చూసావా నువ్వు అని అడుగుతాడు. పంది రావడం చూశాడు, అది దాక్కోవడం చూశాడు, దానికి దెబ్బ తగిలిందని కూడా ఈ ఋషికి తెలుసు. ఇప్పుడు అతను సత్యం చెప్పాలా సత్యం చెప్పకూడదా? సత్యం చెప్పాలి అంటే ఆ వాడు వెళ్ళి ఆ పందిని చంపేస్తాడు, అసత్యం ఆడితే దోషం వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే, అక్కడ సత్యము కంటే అసత్యమే రైట్. ఎందుకంటే ఒక ప్రాణిని రక్షిస్తాడు కదా, ప్రాణాన్ని నిలబెట్టేది చేయటంలో అసత్య దోషం ఉండదు. అది అందుకని అతను చూసిన కళ్ళు చెప్పలేవు కాబట్టి, చెప్పే నోరు చూడలేదు కాబట్టి, రెండింటిని కలిపి ఏం చెప్పాడు, చూసింది చెప్పలేదు చెప్పేది చూడలేదు అన్నాడు. వాడికి అర్థం కాలేదు, కొట్టడానికి వచ్చిన బోయవాడికి వీడి భాష అర్థం కాలేదు, ఏదో పిచ్చుకోవాలో ఉందని వెళ్ళిపోయాడు వాడు. అంతే సింపుల్గా, ఈతను అబద్ధం ఆడలేదు, నిజము చెప్పలేదు. ఒక ఇంకొక రకమైన ఫ్యాక్ట్ చెప్పాడు, కళ్ళు చూస్తే కానీ మాట్లాడలేవు, నోరు మాట్లాడుతుంది కానీ చూడలేదు అని చెప్పాడు వాడికి. వాడికి ఏమర్థమైందో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత పంది మామూలుగా వెళ్ళిపోయింది. అతనికి అప్పుడు సత్యవ్రతుడు అని ఒక బిరుదిచ్చి దేవతలందరూ పుష్పవృష్టి కురిపిస్తారు. అంత అహింసగా మనం జీవించాలంటే, అహింసలో జీవించాలంటే, అహింస వ్రతంతో జీవించాలంటే, అలా మనం మన భారతాన్ని లేదా రామాయణాన్ని ఇలాంటివి చదివి దాంట్లో మహాత్ములు ఎలా చేశారో తెలుసుకోవాలి. అందుకని ఫస్ట్ది ఏంటంటే హామ్లెస్నెస్, అహింస. అహింస అంటే చేతకానితనం కాదు. చేతకాలేక ఊరుకున్న ఎవడో కొట్టడానికి వస్తే మనం మన దగ్గర శక్తి లేక మనం ఎదిరించడం అది చేయట్లేదు అనుకోండి, దానికి అహింస అని పేరు పెట్టకూడదు. మన దగ్గర శక్తి ఉండి అవతల వాడు చేస్తున్నా సరే భరించడం అని కాదు. అక్కడ ఒక ప్రాణాన్ని రక్షిస్తున్నావా లేదా మన ఆలోచనతో కానీ, మన మాటతో కానీ, మన చేతలతో కానీ. అలాంటప్పుడు ఒక డాక్టర్ మరి కత్తితో పొట్టకు వస్తాడు, ప్రాణాన్ని రక్షించడానికి వస్తున్నాడు. కాబట్టి అది అహింస కిందకే వస్తుంది, అహింస కాదు. మరి మనం అక్కడ అహింస అనాల్సిందే కదా. కానీ ఒక రకంగా ఏంటి, పొట్టకు వస్తున్నాడా కత్తి పెట్టి మరి హింస కదా అనకూడదు. ఒక దృష్టితో చూస్తే హింసే, మరి కొత్త మంది ఇచ్చినా నొప్పి తెలియదు అంతే కానీ అక్కడ నొప్పి ఉంటుంది, బుర్రకు తెలియదు. బ్రెయిన్కి ఏమంటారు ఆ ఇన్ఫర్మేషన్ కన్వే కాదు, మధ్యలో నాడులు పనిచేయడం ఆగిపోతాయి. ఒకవేళ అవి పనిచేయడం మొదలెట్టాను వెంటనే వాడి భయంకరమైన బాధ తెలుస్తుంది. కానీ అతను రక్షించడానికి ఆపరేషన్ చేస్తున్నాడు కాబట్టి అక్కడ హింస లేదు. అలాగే అన్నింటిలోనూ మనం మన మాటని, మన ఆలోచనని, మనం చేసే పనుల్ని లెక్కేసుకోవాలి, ప్రతి చోట లెక్క వేసుకోవాలి. అది ఫస్ట్ కండిషన్. ఒక గ్రూప్లో మెంబర్గా తయారు కావడానికి వ్యక్తిగతంగా ఉండాల్సిన దాంట్లో మొదటిది హామ్లెస్నెస్, రెండోది ఏంటి స్వార్థం అనేది ఉండకూడదు. స్వార్థం అంటే ఏంటి, దానివల్ల నాకు పేరు ప్రతిష్టలు వస్తాయి కానీ, దానివల్ల నాకు ఒక పలుకుబడి వస్తుందని కానీ, 10 మంది నన్ను గౌరవిస్తారని కానీ, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మనకు దీనివల్ల కొంత లాభం కలుగుతుంది కానీ, ఏ ఊరు వెళ్ళినా సరే గుర్తుపట్టారనుకోండి మనల్ని. ఇప్పుడు సినిమా యాక్టర్లు ఉన్నారు, ఏ ఊరు వెళ్ళినా గుర్తుపడతారు వాళ్ళని. గుర్తుపట్టంగానే వాళ్ళ చుట్టూ ఫ్యాన్ఫేర్ మొదలవుతుంది, రకరకాల ఫెసిలిటీస్ వాళ్ళకి అన్నీ వస్తాయి. అలాంటి సెపరేటెడ్గా మనం ఐడెంటిటీ ఒకటి తెచ్చుకోకూడదు. మనం ఒక సెపరేట్ ఐడెంటిటీ అనేది మనం రాకుండా చూసుకోవాలి. గ్రూప్కే ఉండాలి తప్ప ఐడెంటిటీ ఇండివిజువల్గా ఏమి ఉండకూడదు. మనం హరిద్వార్లో చూస్తే గాయత్రి పరివార్ అనేది మెయిన్ తప్ప దాంట్లో వ్యక్తులకు ఏమి, ఆయన మేనేజరు, ఈయన సెక్రటరీ, లేదా ఈయన ఇలాగా అవి ఉన్నా వాళ్ళకి పెద్ద వాల్యూ ఇవ్వరు. గాయత్రి పరివార్ యాజ్ ఏ హోల్ ఒక యూనిట్గా ప్రజెంట్ అవుతుంది ఎక్కడ చూసినా. అలాగే ఉండాలి తప్ప దీంట్లో ఈ దీంట్లో ఈయన ముఖ్యుడు అండి లేదా ఈయన ముఖ్యుడు కాదు ఇలా అనడానికి లేకుండా ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఏదైతే ఉందో అది ఉండాలి. గ్రూప్ ఇంట్రెస్ట్ అనేది వ్యక్తికి పారమౌంట్గా ఉండాలి. తన ఇంపార్టెన్స్, తన ఇంట్రెస్ట్ అక్కడ ఏం కనపడకూడదు. ఏ పని చేస్తున్నా ఆ పనిలో నా స్టాంప్ ఉండాలి అని ఎవరైనా అన్నారనుకోండి, అది గ్రూప్కి, గ్రూప్ ఇంట్రెస్ట్కి కలిసి వచ్చేదైతే ఓకే, లేకపోతే అది సెపరేట్ ఇండివిజువల్ అయిపోతుంది. సెపరేటిస్ట్ టెండెన్సీస్, ఇండివిజువల్ టెండెన్సీస్ ఉండకూడదు. అలా ఉంటే ఏమవుతుందంటే గ్రూప్లో డివిజన్స్ వచ్చేస్తాయి, గ్రూప్ ఫామ్ కాదు. ఒకవేళ గ్రూప్ ఫామ్ అయితే అది విడిపోతుంది. ఒక పని చేయమని చెప్పారనుకోండి ఒకళ్ళు, ఆ పని మనకి ఇష్టమైతే చేస్తాం. ఎప్పుడైనా పని అది చాలా చిన్నదైనా పెద్దదైనా మనకి ఇష్టమైతే చేస్తాం, అదే వద్దన్నా అనుకోండి వెంటనే మానేస్తాం. అట్ ది సేమ్ టైం వద్దన్న పని మనకు చేయాలనిపించింది అనుకోండి, అలాగే చెప్తారు దానికి ఏముంది మనం చేస్తాం. ఇలాగే మన మన అంటారు మన ఇంటెలిజెన్స్ ఉపయోగించి, మన తార్కిక బుద్ధి ఉపయోగించి, మన తర్క శక్తి ఎంత ఉందో దాన్ని ఉపయోగించి వద్దన్నవి చేస్తాము, చేయమన్నవి చెయ్యం, చెయ్యొద్దు అన్నవి చేస్తాము, చేయమన్నవి చెయ్యం, చెయ్యొద్దు అన్నవి చెయ్యం, చెయ్యొద్దు బాబో అంటే ఎందుకంటాడు అలాగా అలాగే అంటాడు చేస్తాం. మరి ఇవన్నీ మనకు చరిత్రలో ఆధారాలు కూడా ఉంటాయి. కృష్ణుడే చెప్తాడు నేను చేసినట్టు చేయకండి, నేను చెప్పినట్టు చేయండి. కృష్ణుడు చెప్పినట్టు చేస్తున్నాం మనం, లేకపోతే కృష్ణుడు చేసినట్టు చేయలేము ఎలాగా, ఎందుకంటే గోవర్ధన పర్వతం మనం గోల్ మన గోరు మీద మన ల్యాప్టాప్ అయినా నుంచో పెట్టలేము, కింద పడిపోతుంది. అంత శక్తి కలవాళ్ళం మనం కదా. మన ఎప్పుడు వాడే సెల్ ఫోనే మనం మన చిటికిన వేల మీద నుంచో పెట్టలేము, కింద పడిపోతుంది. మనం ఎప్పుడు తాగే కాఫీ కప్పే మనం చిటికిన వేల మీద నుంచో పెట్టలేము, కింద పడిపోతుంది. సో కృష్ణుడు చేసినట్టు చేయలేము. కృష్ణుడు పోతనని పాలు తాగి, పాలతో పాటు ఆవిడ ప్రాణాలను కూడా హరించి ఆవిడికి ముక్తినిచ్చాడు. మనం కప్పు కాఫీ తాగి ఆ కప్పు కాఫీలో ఉన్న అణువులు వేట్లయితే ఉన్నాయో వాటికి ముక్తి ఇవ్వగలమా? మనకే కడుపు నొప్పి వస్తుంది. ఎక్కువసార్లు కాఫీ తాగవనుకోండి, కాసేపు ఎదురు కడుపు నొప్పి వస్తుంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది. సో మన దాని అంటారు మన లిమిట్ లిమిటేషన్ ఎంత మనది చాలా తక్కువ, మనకున్న శక్తి చాలా తక్కువ. కృష్ణుడు చెప్పింది ఆయన ఏం చెప్పాడంటే నేను చెప్పింది చెయ్యి అన్నాడు, నేను చేసినట్టు మటుకు ట్రై చేయకన్నాడు. కాబట్టి కృష్ణుడు చేసినట్టుగా మనం ఒక 10 గోవుల్ని సృష్టిస్తాం, ఒక సంవత్సరం పాటు నుంచో పెడతాం, కొద్దిగా చేయలేము. గోవర్ధనం ఎక్కలేము, కాళీ మర్దనం చేయలేము, పూతన సంహారం చేయలేము, కొంచెం చంపలేము. ఇలాగే లేము అనేది ఎక్కువ ఉంటాయి, చేయగలం అన్నం ఏమీ ఉండవు. ఆయన చేయమన్నది మటుకు ఒకటి చేయమన్నాడు పాప, నెత్తినోరు కొట్టుకొని చెప్పాడు యోగస్థ కురు కర్మ అని. యోగ స్థితిలో ఉండి కర్మలన్నీ చెయ్యి అని చెప్పాడు ఆయన. కర్మ చేయమన్నాడు తప్ప కర్మ నుంచి దూరంగా పారిపోవద్దు అని చెప్పాడు. ఆ కర్మ కూడా యోగివై చెయ్యి అన్నాడు. అప్పుడు ఆయన చెప్తున్నాడు మన మనాభవ మద్భక్తో మర్యాది మాం నమస్కరు, నాకు భక్తుడు అవ్వు, నాకు నమస్కరించు, నన్నే తలంచు, నా భావంలో ఉంటావు. మన్ మన భవ మద్భక్తో నాకు భక్తుడు అవ్వు అని అడుగుతున్నాడు. నీ చెయ్యి, నీ చెప్పింది చెయ్యి, నీ చేసింది చెయ్యి, నాకు భక్తుడిగా ఉండు, నా నీ మనసులో నన్ను తలుచుకో. అనన్యాశ్చింతయంతో మా ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తాన యోగక్షేమం వహామ్యం. యోగము క్షేమము రెండు చూస్తాను. యోగం అంటే ఏంటి? కలయిక. ఒకదాన్ని మనకు లేని దాన్ని మనకి ఇవ్వటం. ఉద్యోగం లేదనుకోండి, ఉద్యోగం వచ్చినప్పుడు ఉద్యోగ యోగం వచ్చినట్టే. సంతానం లేదు, సంతానం వస్తే సంతాన యోగం. వివాహం అవ్వట్లేదు, వివాహ యోగం. అలాగే ఇవన్నీ కూడా మనకు ఆస్ట్రాలజీలో వస్తాయి. అలాగే క్షేమం అంటే ఉన్నది ఉన్నట్టుగా అలాగే స్థిరంగా ఉండడం, పోకుండా. ఈ రెండు ఎవరు చూస్తారు? అనన్యాశ్చింతయంతో మా ఏ జన పరు ఉపాసతే, ఎవరైతే నన్ను అనన్యశ్చింతనతోటి ఉపాసన చేస్తారు. ఉపాసన అది ముఖ్యమైనది. ఇదంతా మనం సెపరేట్ ఐడెంటిటీ కోసం ప్రయత్నం చేయకూడదు అనే దానికోసం చెప్పుకుంటున్నాం. వై షుడ్ నాట్ ఐ అనకూడదు, వై షుడ్ నాట్ ఐ అనే ప్రశ్న రాకూడదు. దాని బదులు ఏంటంటే ఈ గ్రూప్ అంతటికీ ఎయిమ్ ఏంటి, ఈ గ్రూప్ ఏం చేయదలుచుకుంది, ఏం లక్ష్యం ఏంటి, ఏం సాధించాలని కలిసాం మనం, అది సాధించడానికి ఇది పనికొస్తుందా పనికిరాదా. పనికిరాదు అనిపిస్తే ఇమీడియట్గా విత్డ్రా చేసేయాలి, ఇమీడియట్గా ఆపేయాలి. పనికి వస్తుంది అని తెలిస్తే తప్పకుండా సరే దాన్ని నలుగురికి చెప్పి వాళ్ళు కన్విన్స్ అయ్యేటట్టుగా మనం ప్రపోజల్స్ పెట్టి గ్రూప్ యాజ్ ఎ హోల్ ముందరకెళ్ళేటట్టుగా సహకరించాలి. ఈ రకంగా ఉండాలి అంతే తప్ప సెపరేట్ ఐడెంటిటీ స్వార్థము అనేది ఎక్కడ తొంగి చూడకూడదు. తర్వాత మూడోది, ప్లీజ్ లుక్ ఫర్ ద డివినిటీ ఇన్ ఆల్. అంటే మనం ఏం చూసినా అది భగవంతుడిదే, భగవంతుడినే చూస్తున్నాం అని ఒక ఎప్పుడు నిరంతరం జ్ఞప్తి ఉండాలి, ఎప్పుడు గుర్తుండాలి మనకు. మన ఇంట్లో పని పిల్లని చూశారనుకోండి, పని పని చేసే వాళ్ళు ఇంటికి వస్తారు కదా, వాళ్ళని చూడంగా మనకు ఎవరు గుర్తుకు రావాలి? ఆ రూపంలో భగవంతుడు వచ్చి మా ఇంట్లో సేవ చేస్తున్నాడు అని గుర్తు రావాలి. చాకలి వచ్చాడు, బట్టలు తీసుకెళ్తాడు, ఉతకడానికి తీసుకెళ్ళచ్చు, లేదా ఇస్త్రీ చేయడానికి తీసుకెళ్ళచ్చు. ఆ రూపంలో భగవంతుడు ఉన్నాడు అని గుర్తు రావాలి. అంతేగాని వెంటనే మనకు ఎవరు గుర్తుకొస్తారు? పని మనిషి గుర్తుకొస్తుంది, లేదా చాకలి గుర్తుకొస్తాడు. అలాగే అమ్మ గుర్తుకొస్తుంది, నాన్న గుర్తుకొస్తాడు, భర్త గుర్తుకొస్తాడు, భార్య గుర్తుకొస్తాడు, లేదా పిల్లలు గుర్తుకొస్తారు, లేదా ఇంకా మన పై ఆఫీసరు, ఇలాగ వీళ్ళే గుర్తుంటారు తప్ప భగవంతుడు అనే మాట ఎగిరిపోతుంది. భర్తను చూస్తున్నప్పుడు ఆ రూపంలో ఉన్న భగవంతుడు అని గుర్తుండాలి, భార్యను చూస్తున్నప్పుడు ఆ రూపంలో ఉన్న భగవంతుడు అని గుర్తుండాలి, పిల్లలను చూస్తున్నప్పుడు పిల్లల రూపంలో ఉన్న భగవంతుడు అని గుర్తు. అంటే ఇప్పుడు ఇంట్లో పిల్లలు, తల్లి, తండ్రి, భార్య, భర్త ఇలా ఉన్నారనుకోండి, దాంట్లో ఏ ఒక్కరు మిగతా వాళ్ళని చూసినా వాళ్ళందరినీ అమ్మ రూపంలో ఉన్న దేవుడు, నాన్న రూపంలో ఉన్న దేవుడు, భార్య రూపంలో ఉన్న దేవుడు, పిల్లల రూపంలో ఉన్న దేవుడు, పని మనిషి రూపంలో ఉన్న దేవుడు, లేకపోతే అడుక్కోవడానికి వచ్చినవాడు ఒకడు, అడుక్కోవడానికి వచ్చిన వాటి రూపంలో ఉన్న దేవుడు, చాకల రూపంలో ఉన్న దేవుడు, లేకపోతే ఇంకా ఎంతోమందిని చూస్తాం మనం. కూరగాయలు అమ్మేవాళ్ళు వస్తారు, పాలు ప్యాకెట్లు పడేసేవాడు వస్తారు, పేపర్ బాయ్ వస్తాడు, వాళ్ళందరినీ మనం పేపర్ బాయ్ రూపంలో ఉన్న దేవుడు అనగలిగి ఉండాలి. వాళ్ళకి చెప్పక్కర్లేదు, మనం ఎప్పుడు మర్చిపోకుండా ఉంచుకోవాలి. అలా మర్చిపోయిన క్షణంలోనే మనకు పక్కకి వెళ్ళిపోతాం, మన మన భవన్ భక్తు అది పోతుంది, అనన్యాశ్చింతయంతో మనం పోతుంది. అలా పోకుండా ఉండాలంటే ఎప్పుడూ గుర్తుండాలి, ఎప్పుడూ గుర్తుండాలి. ఎప్పుడూ గుర్తుండదు. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు చూపించు అని అడగకూడదు మనం. భగవంతుడు నీలానే ఉంటాడు, నువ్వే నీతో పాటు ఉన్నాడు, నీ ఇంట్లో వ్యక్తుల రూపంలో భగవంతుడే ఉన్నాడు. ఇంట్లో ఉన్న భగవంతుడిని ముందర చక్కగా చూడు, ఊళ్ళో ఉన్న విగ్రహ రూపంలో ఉన్న భగవంతుడిని కూడా చూడు. అంతే తప్ప అక్కడ ఉన్నాడు ఇక్కడ లేడని కానీ, ఇక్కడే ఉన్నాడు అక్కడ లేడని కానీ అంటే ఏదో ఒక్క కన్నుతో చూస్తున్నట్టు. విగ్రహ రూపంలోనే ఉన్నాడు దేవుడు అంటే ఒక్క కన్నుతో చూస్తున్నట్టు. ఆ విగ్రహాలు ఏముందండి గుడికి వెళ్ళక్కడ, ఇంట్లో అందరూ చూస్తే చాలంటే ఇంకో ఒక్క కన్నుతోనే చూస్తున్నట్టు. ఒక్క కన్నుతో చూస్తే క్లారిటీ ఉండదు, రెండు కళ్ళతోనూ చూడాలి. అలాగే మనం ఈ విషయం ఏదైతే ఉందో భగవంతుడే అన్ని రూపాల్లో ఉన్నాడు. ఇక్కడ ఒక చిన్న పదం వేశాడు ఆయన జ్వాలగుల మహర్షి గారు, లుక్ ఫర్ ది సైన్ ఆఫ్ డివినిటీ ఇన్ ఆల్. భగవంతుడి యొక్క గుర్తు కోసం చూడమన్నారు. ఏంటి ఆ గుర్తు? భగవంతుడు అంటే ఏంటి తెలిస్తేనే తప్ప ఆయనకు గుర్తుందని తెలియదు మనకు. భగవంతుడు ఉన్నాడు అంటే గుర్తు ఏంటి? భ అంటేనే వెలుగు, గ అంటే గమనించ, గమనం అటువైపు వెళ్తాం, భ గ అంటే వెలుగు వైపు ప్రయాణించడం. మనందరం కూడా చూస్తున్న వాళ్ళలో ప్రతి ఒక్కడి వాడు ఏ పని చేస్తున్నప్పటికీ, ఏ ధర్మాన్ని అవలంబిస్తున్నప్పటికీ, ఏ కులంలో ఉన్న వాడైనప్పటికీ, ఏ దేశంలో పుట్టిన వాడైనప్పటికీ, వాళ్ళు భగవంతుని యొక్క గుర్తు ఒకటి ఉంటుంది. అదేంటి? అదేమిటి అని మనం ప్రశ్నిస్తే తప్ప తెలియదు. మామూలుగా ఇది శాస్త్రం ఏం చెప్తుందంటే ప్రతి వాళ్ళు భగవత్ స్వరూపుడే. ఆ భగవంతుడి స్వరూపమైన ప్రతి వాళ్ళ దగ్గర భగవంతుడి యొక్క గుర్తు ఒకటి ఉంది. ఏంటది? ఇప్పుడు ఎక్స్ అన్నాం అనుకోండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4, వై ఈజ్ ఈక్వల్ టు 2, ఇలా మనం వేసాం అనుకోండి. అప్పుడు ఎక్స్ దేని చెబుతుంది అంటే ఇట్ సింబలైజెస్ 4, వై సింబలైజెస్ 2. అలాగే దీనికి ఇది సింబల్ పై అని వేసాం అనుకోండి, పై అంటే 22/7, ఇంకా ఏదో లెక్క ఉంది పై. దాన్ని జ్ఞానప్రదాత, యాక్చువల్గా పైని ధ్యానం చేస్తే మనకు జ్ఞానం వస్తుంది. ఎలాగైతే హయగ్రీవుడిలాగా ఉందో, హయగ్రీవు అవతారం ఉందో, అలాగా పై అనేది అవతారం లాంటిది, దాని నుంచి అనంతమైన జ్ఞానం వస్తూ ఉంటుంది మనకు. అదొక సైన్, అంటే గుర్తు. ఎర్ర గుర్తు పెడితే కార్లు ఆగిపోవాలి, అదే ఏదైనా సరే ట్రాన్స్పోర్ట్ ఆగిపోవాలి. అదే గ్రీన్ గుర్తు వస్తే వెళ్ళిపోవాలి. ఇలాగ సైన్ ఎలాగైతే ఉందో అలాగే ప్రతి ఒక్క వ్యక్తిలోనూ, ప్రతి ఒక్క పదార్థంలోనూ భగవంతుడి యొక్క సైన్ చూడాలి, గుర్తు చూడాలి, ఒక సంకేతం చూడాలి. ఏంటది? అదేంటో మనలో చూస్తే తప్ప అక్కడ ఉన్నదని తెలియదు. మనలో చూడాలి. మనలో చూస్తానంటే మనలో ఆ భగవంతుడి కేంద్రం ఎక్కడుంది, భగవంతుడు మనలో ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్నించుకోవాలి. మనలో భగవంతుడు ఏ రూపంలో ఉంటాడు, మనలో భగవంతుడు ఎక్కడున్నాడు, ఆయన లక్షణాలు ఏంటి, అది మనకు ఊరికే పుస్తకంలో చదివి శాంతాకారం భుజంగిశయనం పద్మనాభం సురేషు విశ్వాకారం గగనశుద్ధుడు తత్వమస్యాది లక్ష్మి ఏకం నిత్యం గమనం అచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం త్వం నమామి. ఇది గురువు యొక్క డిస్క్రిప్షన్. ఆయన భావాతీతం, గురువు త్రిగుణాతీతుడు, భావాతీతుడు, అతడు ఒకడే నిత్యం అంతం ఉంటాడు, ఎప్పుడూ ఉంటాడు. ఇవన్నీ లక్షణాలు మనం పుస్తకంలో చదవటం కాకుండా వాటిని మనలో దర్శించాలి, మనలో చూడాలి. పుస్తకం ఎదురుకుండా బయటకు చదువుతున్నాం, ఆ పుస్తకం చదువుతుంటే అండ్ ఆల్ వాజ్ నోన్ బై ద లైట్ ఆఫ్ ఐడెంటిటీ. మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకుంటున్నాం అది అరవిందులు ఇలా చెప్పారు, అండ్ ఆల్ వాజ్ నోన్ బై ద లైట్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ స్పిరిట్ వాజ్ ఇట్స్ ఓన్ సెల్ఫ్ ఎవిడెన్స్. ఈ ఆత్మతత్వం ఏదైతే ఉందో దాన్ని ఇంకొకళ్ళు చెప్పక్కర్లేదు, దానికి అదే సాక్షి, ఆత్మసాక్షి. ప్రతి వాళ్ళకు ఉంటుంది ఆత్మసాక్షి. తప్పు చేస్తున్నారంటే ఎవరన్నా ఒళ్ళంతా వేడెక్కుపోతుంది, వణుకుతుంది, ఒక రకంగా ఇబ్బందిగా ఉంటుంది మనసు. అయినా సరే తప్పనిసరి చేస్తున్నాం అనుకుంటూ చేసేసరికి, 4 సార్లు చేసేసరికి ఇంకా వణకదు, షివరింగ్ రాదు, ఏం రాదు, భయం రాదు, వేడి రాదు, చేస్తే చేసినా ఏమైంది అలవాటు అయిపోతుంది. సో అదొక హ్యాబిట్గా మారిపోతుంది. అలా కాకుండా ఇక్కడ ఆ ఐడెంటిటీ ఏమిటంటే, అండ్ ఆల్ వాజ్ నోన్ బై ద లైట్ ఆఫ్ ఐడెంటిటీ. మనం అక్కడ భగవంతుడి యొక్క ఐడెంటిటీ సైన్ గుర్తుపెట్టుకోవాలంటే ఏంటి, లైట్. మనలో దర్శించిన వెలుగే బయట కూడా వెలుగులా కనిపిస్తుంది. నాలోన గల వెలుగు నా పరిసరముల వారి రూపమును కనబట్టు కాదు. మే ద లైట్ ఇన్ మీ బీ ది లైట్ బిఫోర్ మీ మే ల్యాండ్ టు స్వీట్ ఇన్ ఆల్ అని మాస్టర్ ఈకే గారు ఇచ్చారు హిమోకేష్. అలాగ ముందర మనలో ఆ వెలుగును చూస్తాం, మనలో ఉన్న దైవ సంకేతాన్ని చూస్తే అదే బయట కూడా కనిపిస్తుంది. అలాగే దైవం యొక్క ఇంకొక అతి ముఖ్య లక్షణం ఏంటి, శాంతం. ఎంత శాంతంగా ఉంటుందంటే పిన్ డ్రాప్ సైలెన్స్ మనకు అనుభవం అవుతుంది. చుట్టూ టీవీ పెట్టి ఉండొచ్చు, అందరూ గట్టిగా మాట్లాడుకుంటుండొచ్చు, మైక్లో పెద్దగా భజన పాటలో లేకపోతే నమాజ్ చేస్తున్న వాళ్ళ ఖురాన్ చదవటం, లేకపోతే ఎక్కడో చర్చిలో నుంచి మాటలు రావచ్చు. ఇంత జరుగుతున్నా కూడా మనలో ఉన్న అనంతమైన శాంతి కేంద్రాన్ని మనం స్పృశిస్తే కనుక, దాన్ని ఒకసారి మనం దర్శిస్తే మనం చాలా శాంతంగా ఉంటాం. ఆ శాంతాన్ని దేనితో పోలుస్తారంటే, ఏ రకమైన అలలు లేని సముద్రం ఎలా ఉంటుందో, అలలన్నీ దాటి ఇంకా లోపలికి సముద్రంలోకి వెళ్తే చాలా లోతుగా ఉంటుంది కదా సముద్రం, చాలా గంభీరంగా గహనంగా చాలా ఘనిష్టంగా ఉంటుంది. అలాంటి శాంతిని మనం అనుభవిస్తాం. అది ఒక గుర్తు. భగవంతుడు ప్రతి దాంట్లోనూ, మనం చూసే ప్రతి దాంట్లోనూ ఆ వెలుగుని చూడటానికి మనం అలవాటు చేసుకోవాలి, ప్రతి దాంట్లో ఆ శాంతిని చూడటానికి అలవాటు చేసుకోవాలి. ఆ రెండు గుర్తులు ఏవైతే ఉన్నాయో, ఈ రెండు గుర్తులు గమనించాలంటే ముందర మనం శాంతంగా ఉండాలి. శాంతంగా ఎందుకు ఉండాలి అనే ప్రశ్నకి ఆన్సర్ ఒక్కటే చెప్తారు, ఎందుకంటే జీవుడు దేవుడు వీళ్ళ మధ్య అనుసంధానం రావాలంటే శాంతస్థితి తప్పనిసరి, ఇది లేకుండా ఏమి రాదు. అందుకనే చాగరాజస్వామి చెప్తారు, శాంతము లేక సౌఖ్యము లేదు. శాంతము లేక సౌఖ్యము లేదు. ఇంకా చాలా ఉంటుంది పాట, ఇప్పుడు ఆ పాట పాడలేను కానీ ఆ కృతిలో దాంతునికైనా వేదాంతునికైనా శాంతము లేక. అందుకని శాంతం మొట్టమొదటి కండిషన్ అనమాట. అందుకని అరవిందులు సైలెన్స్ పీస్ ఫస్ట్, సైలెన్స్ రావాలి. సైలెన్స్ అంటే ఆలోచన లేని స్థితి. దీన్ని ఇంకొక చోట క్రైస్ట్ ఇలా చెప్తాడు, బీ స్టిల్ నో దట్ యు ఆర్ గాడ్. ఎగ్జాక్ట్గా ఇదే వర్డ్స్ రమణ మహర్షి గారు చెప్తారు, బీ స్టిల్. బీ స్టిల్ అని కూర్చున్నారంటే మీకు ఒక్క ఆలోచన రాదు, ఎందుకంటే అవి ఎవరి నోట్లోంచి వచ్చాయి, క్రైస్ట్ అంటే సాక్షాత్ జగద్గురువు కృష్ణుడి నోట్లోంచి వచ్చాయి. మనం కృష్ణుడు అంటాం, వాళ్ళు క్రైస్ట్ అంటారు, దాంట్లో కొట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. అలాగే బీ స్టిల్ అనేది రమణ మహర్షి గారు ఉపయోగించారు, కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన వాక్కి అంత శక్తి ఉంటుంది. బీ స్టిల్ నో థై సెల్ఫ్ యాజ్ గాడ్, అది వాళ్ళు ఇచ్చిన కమాండ్. 10 కమాండ్మెంట్స్ లాగా ఇది ఒక కమాండ్మెంట్. యాక్చువల్గా చేస్తే మనస్సు నిశ్చలంగా అయిపోతుంది, ఏం ఆలోచన లేదు. అలాంటిది భగవంతుడు ఉన్నాడు అనేదానికి ఒక గుర్తు. కాబట్టి ముందర మనం మనలో శాంతి కేంద్రాన్ని, ముందర మనలో మన శాంతి బాగా డెవలప్ అయితే మనలో, అప్పుడు మనం లేని కేసు చూసినా అది చాలా శాంతంగా చాలా ప్రసన్నంగా కనిపిస్తుంది. ఈ శాంతి ఎందుకు అంటే జీవుడు దేవుడు ఈ మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఈ జీవుడు దేవుడితో పూర్తిగా అనుసంధానం అవ్వాలంటే పతంజలి యోగ సూత్రాలు ఉంటుంది, సత్వము పురుషుడు. సత్వము అంటే మనం పురుషుడండి పరమాత్మ. ఈ రెండిటికి అనుసంధానం రావాలంటే ఖచ్చితంగా శాంతస్థితిని సాధించాలి. దీని మాస్టారు స్టెబిలిటీ అంటారు. ఈ స్టెబిలిటీ వస్తే తప్ప మనం దేవుడితో ఐక్యం అవ్వలేము. కాబట్టి సంపూర్ణంగా భగవంతుడితో ఐక్యం అయ్యి, నాట్ మై విల్ బట్ దైన్ అంటే ఓ లార్డ్, దై విల్ దైన్, దైన్ అంటే యువర్స్ అని అంతే అర్థం. యువర్ విల్ బి డన్ నాట్ మైన్ అనే మాట, అంటే నీ సంకల్పము నెరవేరుగాక అనే మాట మనం అనగలగాలంటే పూర్తిగా సంపూర్ణంగా భగవంతుడితోటి మనం ఒకటవ్వాలి. ఇది గురువుగారు ఆయన ఆత్మకథలో చెప్తారు, నా మనస్సు మొత్తం నా గురుదేవులతో నిండిపోయింది. ఆయన ఎప్పుడు తెలుసుకుంటే అప్పుడే దానికి సంబంధించినవన్నీ తెలుసు. అలాగ మనం మన మనస్సుని నిశ్చలం చేసి శాంతం చేసి గురువుతో నింపాలి, దాన్ని గురువు యొక్క తేజస్సుతో నింపాలి మనస్సు. అలా నింపుకోవడం వల్ల అలా నింపుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ హామ్లెస్నెస్ రావాలి, తర్వాత వ్యక్తిగత జీవనము, వ్యక్తిగతమైన గోల్స్ ఏవైతే ఉన్నాయో, లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, అవి మనకు మెటీరియలిస్టిక్ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏవి ఉండకూడదు. వ్యక్తిగతమైన పదార్థ సంబంధమైన, అంటే పొలాలు పుట్రలు సంపాదించుకోవడం, నగలు నట్ర సంపాదించుకోవడం, పెద్ద పెద్ద బిల్డింగ్లు సంపాదించుకోవడం, లేదా పెద్ద పొజిషన్లోకి వెళ్ళాలి అని పాలిటిక్స్లోకి దిగటం, పెద్ద బిజినెస్ చేయటం, రిలయన్స్ లాగా అంబానీలాగా అయిపోవాలనుకోవడం, ఇలాంటివి ఏం చేయకూడదు. మరి ఏం చేయాలి, ఎలా బతకాలి అంటే ఇప్పుడు బతుకుతుంది బతుకుతూ ఉంటూ మన మన ప్రాణ శరీరాలన్నింటినీ శాంత స్థితిలో ఉంచుకుంటూ భగవత్ శక్తితోటి, భగవంతుని దివ్యమైన తేజస్సుతోటి వీటిని నింపేయాలి. ఎంత నింపేయాలంటే ఇంకా భగవంతుడి దివ్య తేజస్సుకి మనకి ఏమి తేడా రాకూడదు, అలా అయిపోవాలి. ఒక స్ఫటికంలో, స్ఫటికం వెనకాల ఎర్ర మందారం పెట్టాం అనుకోండి, ఎర్రగా కనిపిస్తుంది స్ఫటికం. నీలం రంగు పూలు పెడితే డిసెంబర్ పూలు నీలంగా కనిపిస్తుంది. అదే సంపెంగ పెట్టాం అనుకోండి, పచ్చగా కనిపిస్తుంది. గులాబీ పెట్టాం అనుకోండి, ఎర్రగా కనిపిస్తుంది. మల్లెపువ్వు పెట్టాం అనుకోండి, మళ్ళీ తెల్లగా కనిపిస్తుంది. ఇలాగ చామంతి పెడితే పచ్చగా కనిపిస్తుంది. ఈ రంగులు ఏవి దానికి లేవు, ఎవరికి స్ఫటికానికి లేవు, పూలకే ఉన్నాయి. కానీ వీడు స్ఫటికంలో అయితే వీడు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ రంగుని వెదజల్లుతాడు బయట. అలాగా మనం స్ఫటికంలా తయారైతే భగవంతుడి వెలుగునే మనం ప్రసరిస్తాం తప్ప ఇంకేం ప్రసరించాం. ఎందుకంటే జీవుడు దేవుడు అనే రెండింటి మధ్య ఉన్న దూరం అంతా పోయింది, దేవుడే ఉన్నాడు. దేవుడు ఉంటే అప్పుడు ఈ శరీరం దేవుడికి వాహికగా పనిచేస్తుంది. అప్పుడు ఈ శరీరం స్ఫటికంలాగా పనిచేయటం మొదలవుతుంది, లెన్స్ లాగా పనిచేస్తుంది, ఒక అద్దంలా పనిచేస్తుంది, ఒక ప్రజంలాగా పనిచేస్తుంది. అలాంటి స్థితి తెచ్చుకోవాలి వ్యక్తిగతంగా సాధన. అందుకని చేసుకోవాలి వ్యక్తిగత సాధన, సామూహికంగా కలిసి గురువుల యొక్క దివ్య ప్రణాళికని ముందరికి తీసుకెళ్ళడానికి సామూహికంగా మనం కలిసి పనిచేయాలి. సామూహికంగా ఒక చోట తినాలి, సామూహికంగా యజ్ఞాలు చేయాలి, సామూహికంగా జపం చేయాలి, వ్యక్తిగతంగా ఇవి చేయాలి. హామ్లెస్నెస్ అంటే అహింసను పాటించాలి, వ్యక్తిగతంగా మనం స్వార్థ ప్రయోజనాలకు సంబంధించిన పనులు ఏమి చేయకూడదు. మూడో పాయింట్ ఏంటి, అన్ని చోట్ల భగవంతుడి యొక్క ఆ దివ్యమైన సంకేతం ఏదైతే ఉందో ఆ గుర్తుని వెతకాలి, ఆ గుర్తుని చూడాలి. ఒక శరీరం పడిపోయింది అనుకోండి, ఆ శరీరం పడిపోతే అంతవరకు ప్రేమతో చూసిన భార్య కానీ భర్త కానీ తల్లిదండ్రులు కానీ బిడ్డలు కానీ ఎప్పుడు తీసేస్తారు ఇక్కడి నుంచి అనే చూస్తారు తప్ప ఉంచుకోరు. ఆ సైన్ ఏదైతే ఉందో ప్రతి వాళ్ళలో ఆ సైన్ ఉంటుంది, అది ఉంటేనే ఆ వ్యక్తికి మనం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాం. లేకపోతే తొందరగా తీసేయండి తీస్తే నీకు చాలు వాసన వచ్చారు అంటారు. ఎంత గొప్ప గురువు అయినా అంతే, ఎంత మా అవతార పురుషుడైనా అంతే, మామూలు మనిషి అయినా అంతే, అందరిలోనూ కామన్గా ఉన్నది ఏమిటి, ఆ భగవత్ చేతనత్వం ఏదైతే ఉందో దాన్ని గుర్తించాలి. ఆ చైతన్యం ఏదైతే ఉందో అది గుర్తించాలి. యా దేవి సర్వభూతేషు చేతనత్వభీయతే నమస్తస్యై 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 నమో నమః. ఆదేవి సర్వభూతేషు చితి రూపేణ సంస్థిత. చితి అంటే మనకు చెడ్డర్థం కాదు, చితి అంటే చైతన్యం. పదార్థము, పదార్థమును పరమాత్మ ఈ రెండు కలిస్తే, స్పిరిట్ మ్యాటర్ కలిస్తే మనకు చేతనత్వం వస్తుంది, కాన్షియస్నెస్. ఆ రూపంగా జగన్మాత మొత్తం ఈ సృష్టిని అంతటిని నడిపిస్తుంది. మాస్టర్ ఒకే మాట చెప్తారు, ఏ భాషలో చెప్పినా, ఏ కాలంలో చెప్పినా, ఏ యుగంలో చెప్పినా, ఏ గురువు చెప్పినా ఒకటే, చేతనత్వ విజ్ఞానం. ఈ చేతనత్వ విజ్ఞానం తప్ప చెప్పడానికి ఏమీ లేదు. అందుకని భౌతికమైన పదార్థం మీద శక్తి పనిచేయటం మొదలెడితే అక్కడ మూడోది వస్తుంది. పదార్థము, శక్తి, ఈ రెండింటి వల్ల భగవంతుడి యొక్క శక్తి పదార్థం మీద పనిచేయటం వల్ల చేతనత్వం అనేది ఒకటి పుడుతోంది. ఆ పుట్టిన చేతనత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి, ఆ చేతనత్వాన్ని వికసింపజేసుకోవాలి, ఆ చేతనత్వాన్ని మనం విస్తరింపజేసుకోవాలి, ఆ చేతనత్వాన్ని మనం మొత్తం ఈ సృష్టి అంతటిని ఇంక్లూడ్ అవుతున్నట్టుగా మనం ఇంకా 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 పెరగాలి. ఇది మనం నేర్చుకోవాల్సింది. అది వ్యక్తిగతంగా నేర్చుకుంటూ దీని ప్రకారం గ్రూప్లో వాళ్ళందరూ కూడా జీవిస్తూ ఆ రాబోయే జగద్గురు యొక్క ప్రణాళికకి మనం ఈ భూమి అంతా కూడా శాంతితో నింపాలి, ఈ భూమి అంతా కూడా సత్సంబంధాలు నెలకొల్పబడాలి, మానవీయ సత్సంబంధాలు నెలకొల్పబడాలి, అలాగే ఈ భూమి మీద ప్రస్తుతం ఎకనమిక్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎకనామికల్ కండిషన్స్ అన్నింటినీ సరిచేయాలి. అందరి చేతుల్లో చిక్కుకుపోయిన డబ్బుని మంచి పనుల కోసం ఖర్చు పెట్టాలి. ఆ రాబోయే జగద్గురు ప్రణాళికకు అనుగుణంగా ఉండే పనులు ఈ డబ్బు ఖర్చు అవ్వాలి. ఈ రకమైన పనులు చేయడానికి వ్యక్తిగతంగా ఈ మూడు పాటించి తీరాలి. ఇలాంటి పాటిస్తూ వీళ్ళందరం కలిసి గ్రూప్గా జగద్గురు ప్రణాళిక అనుగుణంగా పరమ పూజ గురుదేవులు ఏం చెప్పారు, అలాగే మిగతా గురుసత్వాలు ఉన్న గురువులు ఏం చెప్పారు, వీళ్ళందరి గురించి చెప్పిన మాస్టర్ ఆర్కే ఏం చెప్పారు, అవి అర్థం చేసుకుంటూ యాజ్ ఎ గ్రూప్ మనం లక్ష్యాన్ని చేరుకోవడానికి సామూహికంగా ప్రయత్నించాలి తప్ప ఇండివిజువల్గా చేయకూడదు. ఇండివిజువల్గా చేయలేము ఎందుకంటే ఈ కుంభయోగం అలాంటిది కాబట్టి. అవన్నీ దృష్టిలో పెట్టుకుంటూ మాస్టర్ ఇచ్చిన ఈ సర్వగత అవతార నిత్య సందర్శనం మనం చక్కగా అర్థం చేసుకుంటూ మనం వ్యక్తిగతంగా మనల్ని మనం సంస్కరించుకుంటూ ఆ సంస్కారయుతమైన మన వ్యక్తిత్వంతో మన గ్రూప్ని స్ట్రెంగ్తన్ చేస్తూ గురుదేవులు ఇచ్చిన లక్ష్యాన్ని మనం సాధించడానికి గురుదేవులు ఇచ్చిన సాహిత్యాన్ని బాగా ఆకలింపు చేసుకుని 3600 పుస్తకాలు చదవగలిగితే గొప్పే, లేకపోతే మాస్టర్ దాన్ని చాలా వరకు ఒక 80 వరకు పుస్తకాలను ట్రాన్స్లేట్ చేసి ఇచ్చారు. అవన్నీ తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు చదవాలి. మాస్టర్ ఆర్కే ట్రాన్స్లేట్ చేసి ఇచ్చిన అవన్నీ చదివి అర్థం చేసుకుని నిత్య జీవితంలో వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పక్వాళ్ళు చేశారా లేదా అని పరిశ్రమటుకు దయచేసి చేయకుండా మనకు మనమే చూసుకోవాలి తప్ప పక్వాళ్ళ గురించి కాదు. వాళ్ళు చెప్తే విని వాళ్ళు మేము చేస్తాం చెప్పండి అంటే చెప్పాలి. చెప్పి వాళ్ళకి జస్ట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయాలి తప్ప వాళ్ళని ఏమి మనం మళ్ళీ మార్పులు వేయకూడదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటూ మన అహింసా వ్రతం ఏదైతే ఉందో ఇది దేశ కాలాలకు సంబంధించింది కాదు, ఏ దేశంలో అయినా ఏ కాలంలో అయినా ఎప్పుడు చేయాల్సింది అహింస పరమో ధర్మ. తర్వాత స్వార్థం లేకుండా జీవించడం. మూడోది భగవంతుడి యొక్క దివ్యమైన ఆ గుర్తుని ప్రతి చోట గమనించాల్సిన అవసరం ఉంది కాబట్టి అలాంటి దృష్టితో వెతుక్కోవాలి దాన్ని. ఇందుగలడు అందులేడని సందేహం ఉండదు. ఎందెందు వెదకి చూసినా మనం ఎందెందు ఉన్నాడని వెదకి చూస్తే కదా, ఎందెందు వెదకి చూసినా అందందే గలడు దానవాగ్రిని వింటే అనే పద్యం మాటి మాటికి మాస్టర్ చెప్తారు. దాంట్లో గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి, ఎందెందు వెదకి చూసినా ముందర అసలు ఉన్నాడా అని వెతకి చూడటం మొదలెట్టాలి కదా. ఆ ప్రయత్నం చేస్తేనే ప్రతి వస్తువులోనూ ఆ భగవంతుడి యొక్క చేతనత్వం మనకు దర్శనమిస్తుంది. అంతవరకు అది ఒక వస్తువులా ఉంటుంది. ఉప్పు కళ్ళకి ఉప్పులాగానే కనిపిస్తుంది, నోట్లో వేసుకుంటే ఉప్పులా అవుతుంది. దీన్నే తాతగారు అంటే కొత్త రామకోటయ్య గారు వస్తు దృష్టి పోయి బ్రహ్మదృష్టి రావాలి అని చెప్తారు. వస్తు దృష్టి పోవడం అంటే ఏంటి, అక్కడ వస్తువు లేదనకూడదు. పంచదార నిజమే, అక్కడ వస్తు దృష్టి కాకుండా పంచదార అనే రూపంలో పరబ్రహ్మ ఉన్నాడు. మనకు దీన్ని ఇంకోలా చెప్పారు మనం, ఎలాగంటే అన్నం పరబ్రహ్మ. అన్నం అంటే అర్థం ఏంటంటే మనం తినేదని కాదు, మన చేత తినబడేది మనల్ని తినేది రెండును, మనల్ని అదే తినేస్తుంది. ఎలా తినేస్తుంది, ఏ అన్నం అయితే తింటున్నామో కొంతకాలం పోయేసరికి అది అరగదు, అయినా మనం తింటూనే ఉన్నాం, చివరికి దానివల్లే చచ్చిపోతాం. కాబట్టి మొదట మనం దాన్ని తిన్నాం, తర్వాత మనల్ని అది తిన్నది. అన్నం అంటే మనం తినేది, మన చేత తినబడేది, మనల్ని తినేది రెండు కలిపి అన్నం. ఎందుకని మనిషి అన్నం తింటున్నంతసేపు బతికి ఉంటాడు, అన్నం తింటున్నంతసేపు చస్తాడు. కాబట్టి అన్నమే మనిషిని పోషిస్తుంది, అన్నమే మనిషిని చంపేస్తుంది. దేనివల్ల మనిషి బతుకుతాడో దానివల్లే మనిషి చేస్తాడు అని శాస్త్రం ఉంది, దానికి అన్నము అని పేరు. అలాగా అన్నం పరబ్రహ్మం అంటే ఏది మనల్ని పోషిస్తుందో, ఏది మన చేత తినబడుతుందో అదే మనల్ని తినేస్తుంది, అది పరబ్రహ్మం. ఇలా చెప్పుకోవడం కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, కానీ మనం చూస్తున్న ప్రతి వస్తువులోనూ భగవంతుడి చేతనత్వాన్ని, భగవంతుడి వెలుగుని నేను చూస్తున్నాను అని, భగవంతుడి యొక్క శాంతిని నేను అనుభవిస్తున్నాను అని పట్టుబట్టి గుర్తుగా ఉంచుకుని చెయ్యాలి. అలా చేస్తే మనం ఖచ్చితంగా ఆ అణువణువున ఉన్న భగవంతుడిని చూడగలం. ముందర ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకుంటూ, అంతా వచ్చిన తర్వాత నేను గ్రూప్లో పెట్టి పనిచేస్తాను అనకూడదు. ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకుంటూ గ్రూప్లో కలిసి గ్రూప్ యొక్క లక్ష్యం ఏంటి, భూమిపై స్వర్గావతరణ అది ఎలా చేయాలి, దానికి ఏమేమి ప్లాన్స్ ఇచ్చారు, అవన్నీ మనం నిస్వార్థంగా పనిచేస్తూ ఆ లక్ష్యాన్ని సాధించాలి అనే ప్రయత్నంలో మనం అందరం కలిసిమెలిసి ఒకే యూనిట్గా చేయాలి. అందుకని యజ్ఞం చేస్తున్నప్పుడు అందరూ ఒకే స్వరంతో యజ్ఞ మంత్రాలు చేయండి అని చెప్పారు. అంటే ఒక్కళ్ళే చదువుతున్నారా మంత్రం అనేటట్టుగా ఉండాలి. ఇద్దరు చదువుతున్నారు, 100 మంది చదువుతున్నారు అనకూడదు. అదంతా కూడా ఖచ్చితంగా గ్రూప్ యాక్టివిటీ. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం మాస్టర్ ఇచ్చిన సర్వగత అవతార నిత్య సందర్శనమని పుస్తకాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. దీంట్లో అర్థం చేసుకోవడం అంటే పాటించడం. ఆ పాటిస్తూ ఇవన్నీ మనం సక్సెస్ఫుల్గా ఆయన దృష్టిలో, ఆయన ఇప్పుడు ఇప్పుడు సర్వ విశ్వవ్యాపి, ఇదివరకైతే ఒక బాడీ ఉండడం, ఆ బాడీ దగ్గరికి మళ్ళీ వచ్చి కాసేపు కూర్చోవడం ఇలాంటివన్నీ, ఇప్పుడేం అలాంటి అవసరాలు లేవు. అణువణువున మొత్తం విశ్వం అంతా వ్యాపించున్నారు. మనం మాట్లాడుకుంటుంది అంతా వింటారు, వింటున్నారు, ఏం అనుమానం లేదు. అందుకని మనం చేస్తున్న ప్రతి ఆలోచన, మనం మాట్లాడుతున్న ప్రతి మాట, మనం చేస్తున్న ప్రతి పని ఆయన చూస్తున్నారు అనే దృష్టిలో మనం ప్రతి పనులు చేద్దాం, ప్రతి ఆలోచన చేద్దాం, ప్రతి మాట మాట్లాడదాం. ఈ రకంగా గురువు కోరుకున్నట్టు తయారవుదు. ఆయన కోరుకున్నట్టుగా భూమిపై స్వర్గావతరణ అనే కార్యక్రమానికి వాళ్ళు ఇచ్చిన ఒక డేట్ 2025. ఇంకో 10 ఏళ్ళు ఉన్నాయి. ఈ 10 ఏళ్లలో సాధ్యమైనంత ఎక్కువగా పనుల్లో అందరం మనం జీవితాలని ధన్యం చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరివార ఎంతా న్యాయ్యేణ మార్గేణ మహిం మహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.